అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. జై శ్రీల భావము. ఓ మహాబాహుడైన అర్జున, వాటికి అన్యముగా నేనుమైన ప్రకృతిని ఉపయోగించుకునేటువంటి జీవులను కూడి ఉన్న నా ఉన్నతమైన శక్తి వేరొకటి కలదు. భాష్యం: జీవులు శ్రీకృష్ణ భగవానుని ఉన్నతమైన ప్రకృతికి శక్తికి చెందినవారని ఇక్కడ స్పష్టంగా తెలుపబడినది. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అను వివిధాంశములుగా ప్రదర్శించబడేటువంటి భౌతిక పదార్థమే న్యూనమైన శక్తి. భూమి ఆది స్థూల విషయములు మరియు మనస్సాది సూక్ష్మ విషయములను రెండు ప్రకృతి రూపములను న్యూన శక్తి నుంచి ఉద్భవించినట్టువే. వివిధ ప్రయోజనములకై ఈ న్యూన శక్తులను వినియోగించుకున్న జీవులు శ్రీకృష్ణ భగవాను ఉన్నత శక్తికి సంబంధించిన వారై ఉన్నారు. అటువంటి ఈ ఉన్నత శక్తి వలననే సమస్త జగత్తు నడుచుతున్నది. ఉన్నత శక్తికి చెందిన జీవుడు నడువనిదే, భౌతిక శక్తి నడవలేదు. కానీ శక్తులు అన్ని వేళలా వానిని కలిగి ఉన్నటువంటి శక్తిమానుడిచే నియమించబడి ఉన్నందున జీవులు సదా భగవానుడిచే నియమింపబడి వారే. కనుక వారికెన్నడూ స్వతంత్ర ఉనికి అనది ఉండదు. కొందరు బుద్ధిహీనులు ఊహించినట్లుగా వారెన్నడూ భగవానుడితో శక్తి సంబంధులు కాజాలరు, సమశక్తివంతులు కాజాలరు. శ్రీకృష్ణ భగవానుడు మరియు జీవులకు నడుమ గల భేదమును శ్రీమద్ భాగవతము ఈ క్రింది విధంగా వివరించున్నది. అపరిమిత ధ్రువాస్తనుభృతో యది సర్వగత తర్హి నస్యాస్తితేతి నియమో ధ్రువనేతరథ అజనితయన్మయం తదవిముచ్య నియంతృద్భవేత్ సమమనుజానతం యదమతం మతదుష్టయ. ఓ దేవదేవ, బద్ధజీవులు నీవలేని నిత్యులను మరియు సర్వవ్యాపకులు అయినచో నీ ఆధీనములో వారెల్లనడూ ఉండరు. కాని వాస్తవములకు జీవులు నీ సూక్ష్మాంశములై ఉన్నందున నీ ఆధీనమునందే నిలవలసి ఉన్నది. కనుకనే నిజమైన ముక్తి జీవులను నీ శరణమును చేరునట్లుగా చేయిస్తున్నది. అటు శరణాగతియే వారికి నిజమైన ఆనందమును గుర్చగలదు. అటువంటి సహజస్థితి అందే వారు నియామకులు కాగలరు. కనుకనే నీవు మరియు జీవులు సర్వయుధములుగా సమానులే అను అద్వైతవాదము తమ పరిమిత జ్ఞానంతో ప్రతిపాదించేటువంటి మనుషులు దోషులు, కలుషితమైన భావన కలిగిన వారు అవుచున్నారు. దేవదేవుడైన శ్రీకృష్ణుడే దీవ నియామకుడు మరియు జీవులు అతనిచే నియమించబడేవారు. కాని జీవుల నిజస్థితి గుణరీతిని భగవానునితో సమానమై ఉన్నందున వారు భగవంతుని యొక్క ఉన్నతమైన శక్తిగా గుర్తించబడ్డారు. కాని శక్తి పరిమాణంలో వారెన్నడూ భగవానుతో సమానులు కాజాలరు. కాని ఉన్నత శక్తికి చెందిన జీవుడు గౌణమైన లేదా అధమమైన స్థూల సూక్ష్మ శక్తులను అనగా ఈ భౌతిక పదార్థమును ఉపయోగించినప్పుడు తన నిజ ఆధ్యాత్మిక మనస్సును మరియు బుద్ధిని మర్చిపోను. జీవునిపై భౌతిక శక్తి ప్రభావమే ఈ మరుపున కారణమై ఉన్నది. కాని అతడు భౌతిక శక్తి ప్రభావం నుండి బయటపడినంతనే ముక్తిని పొందగలడు. భ్రాంతి కారణమున జీవుడు అహంకారంచే నేను భౌతిక దేహమును మరియు ఇవన్నీను నావి అను భావనను కలిగి ఉన్నాడు. భగవానుడితో సర్వవిధముల సమానుడు కావాలి అనే భావంతో సహా సర్వ విషయ భావనల నుండి ముక్తుడైనప్పుడు తన నిజస్థితిని అతడు అవగతం చేసుకునగలడు. అనగా శ్రీకృష్ణ భగవానుని వివిధ శక్తులలో జీవుడు ఒకడని గీత నిర్ధారించినట్లుగా మనం గ్రహించవచ్చు. అటు జీవుడు భౌతిక సంపర్కం నుండి ముక్తుడైనప్పుడు పూర్ణముగా కృష్ణ భక్తి రసభావితుడు లేదా ముక్తుడు కాగలడు. అందరూ చెప్పండి: ఓం అజ్ఞానతిమిరందస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపరాంతికం. వందేహం శ్రీగురం శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం ശ്രീരാധാകൃഷ്ണപാദാൻ സഹഗണലലിത ശ്രീവിശാഖാൻവിതം ച നമാവോം വിഷ്ണുപാദായ കൃഷ്ണപൃഷ്ഠായ ഭൂതലെ ശ്രീമതേ ഭക്തിവേദാന്തസ്വാമിൻ ഇതി നാമിനേ നമസ്തേ സാരസ്വതിദേവേ ഗൗരവാണി പ്രചാരിണേ നിർവിശേഷ ശൂന്യവാദി പാശ്ചാത്യദേശതാരിണേ ജയ ശ്രീകൃഷ്ണ ചൈതന്യ പ്രഭു നിത്യാനന്ദ ശ്രീ അദ്വൈത ഗദാധര ശ്രീവാസാദി ഗൗരഭക്തവൃന്ദ ഹരേ കൃഷ്ണ 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 ഹരേ 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 രാമ ഹരേ രാമ 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 ഹരേ 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 കൃഷ്ണ. ഭഗവത്ഗീത മൊദല ഒന്നിച്ച് ആറ് അധ്യായമോ കർമ്മയോഗം കുറിച്ച് ചെപ്പയാനി, ഏഴു നിന്ന് പന്ത്രണ്ട് അധ്യായം ഭക്തിയോഗം കുറിച്ച് ചെപ്പയാനി, പതിമൂന്ന് നിന്ന് പന്ത്രണ്ട് അധ്യായം జ్ఞానయోగం గురించి చెప్పాయని అంటారు. ఒక చిన్న డబ్బీలో మధ్యలో ఉంగరాన్ని పెట్టుకున్నట్టుగా డబ్బీ పైమూతేమో కర్మయోగం, కింద మూతేమో జ్ఞానయోగం, మధ్యలో ఉన్న ఉంగరం భక్తి యోగం. అలాంటి భక్తి యోగానికి మొట్టమొదట అధ్యాయం ఏడో అధ్యాయం. ఏడో అధ్యాయం భక్తికి ముఖ్యంగా మనకు కావలసింది భక్తి యోగంలో మొట్టమొదటిది ఏది? శ్రవణం. ఏడో అధ్యాయం మొదలైంది కూడా అంతే, సత్సృణు అని మొదలవుతుంది, శ్రవణం చేయని మొదలవుతుంది. అలా అర్జునుణ్ణి అప్రమత్తుణ్ణి చేసిన తర్వాత కృష్ణుడు ఏడో అధ్యాయాన్ని వివరిస్తున్నాడు. ఏడో అధ్యాయాన్ని వివరిస్తూ మొట్టమొదటిసారిగా ఏడో అధ్యాయంలో ఇప్పటి వరకు ఏం చేశాడంటే జీవుడు గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఆరో అధ్యాయంలో జీవుడు అలా ఉంటాడు ఇలా ఉంటాడు, అవినాశి తద్విద్ధి ఏనం ఇదం సర్వతీతం ఇలాంటివన్నీ చెప్పాడు. కానీ జీవుడు ఎవరు? స్వయంగా తన యొక్క ఉన్నతమైన ప్రకృతి, జీవుడు నావాడు అని ఒక సంబంధాన్ని కలుపుతున్నటువంటి సన్నివేశం ఈ ఏడో అధ్యాయంతో మొదలైంది. భగవంతుడు ఏం చేస్తున్నాడంటే ఇంతవరకు ఆత్మను వ్యక్తిగతంగా చెప్పుకుంటూ వచ్చాడు, శరీరం ఆత్మ గురించి ఎక్కువ చెప్పుకుంటూ వచ్చాడు. ఆరో అధ్యాయం చివరిలో చెప్పాడు ఏమని, ఇన్ని చెప్పాను గాని, ఎన్ని చెప్పాను, ధ్యానయోగము, జ్ఞానయోగము, కర్మయోగము, నిష్కామ కర్మయోగం, సాంఖ్యయోగం, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను గాని వీటన్నిటికన్నా శ్రేష్టమైనది ఏది అంటే, అర్జున యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం తమేయుక్త సమోమతః తమేయుక్త సమోమతః. యోగులందరిలోకెళ్ళ అంటే ఇప్పుడు చెప్పిన వీళ్ళందరిలోకెళ్ళ, మద్గతేన అంతరాత్మనః మనస కర్మణ వాచ నా యందు మనస్సును లగ్నం చేసి నాకే తనకి జీవితాన్ని అర్పించి శ్రద్ధావాన్ భజతే యో మాం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని భజన చేసేవాడు. సమయక్త తమోమతః అందరికన్నా కూడా ఉన్నతమైనటువంటి వాడు. సరే మరి ఆ భక్తి యోగి ఎలా ఉంటాడు, అతను ఏం చేస్తాడు, అతను కృష్ణుని ఎలా చూస్తాడు, ఈ ప్రకృతిలో ప్రాపంచిక వ్యవహారాల్లో కృష్ణుని ఏ విధంగా దర్శించగలుగుతాడు, ఇవన్నీ కూడాను మొదలైంది ఏడో అధ్యాయంతో. ఏడో అధ్యాయంలో మొట్టమొదట భగవంతుడు చెప్తున్నాడు జీవుడు నా ఉన్నతమైన ప్రకృతి అంటే ఏమంటున్నాడు, జీవుడు నావాడు, సంబంధాన్ని కలుపుకుంటున్నాడు మొట్టమొదటిసారిగా. ఇప్పుడు మనం తెలుసుకోవాలి ఈ శ్లోకం ద్వారా మనం ఎవరు వాళ్ళం, కృష్ణుడు వాళ్ళం. మనం ఎవరు మనుషులము, కృష్ణుడు మనుషులం. మనకెవరున్నారు, కృష్ణుడున్నాడు, ఆయన చెప్పుకున్నాడు ఏమని, ఉన్నతమైనటువంటి జీవుడు అనేటువంటి వాడు నావాడు ఒకడు ఉన్నాడు, నావాడంటూ ఒకడు ఉన్నాడు, జీవ ప్రకృతి అని చెప్తున్నాడు. అంటే భగవంతునికి ఏమో చాలా చాలా శక్తులు ఉన్నాయంట, అపరిమితమైనటువంటి శక్తులు ఉన్నాయంట. ఈ అన్ని శక్తుల్లోకి వెళ్ళా కూడా ఆయనకి అత్యంత ఇష్టమైన శక్తి ఎవరు అంటే జీవ ప్రకృతే. ఎందుకని, ఆ జీవ ప్రకృతిలోనే నిజమైనటువంటి ప్రేమ భావన అనేటువంటిది భగవంతుడు చూస్తున్నాడు అనమాట. ఇంకా ఆయనకు అపరిమితమైన శక్తులు అనేకం ఉన్నాయి. భగవంతుని యొక్క శక్తుల గురించి వేదం చెప్పమనంటే విస్తృతంగా వివరిస్తుంది అనమాట. ఆ వేదంలో వివరించినటువంటి అనేకమైనటువంటి శక్తుల్లో ఏమి చాలా చక్కగా వివరిస్తుంది, పతిం పతీనాం పరమం పరస్తాద్ విధాన దేవం భవనే సమీడ్యం నతస్య కార్యం కరణం చ విద్యతే నతః సమస్యాభ్యధికస్య దృశ్యతే పరాశక్తిర్ వివిధైవ సూయతే స్వాభావికి జ్ఞాన బలక్రియా చ. తమీశ్వరాణం పరమం మహేశ్వరం తమ్ దేవతానాం పరమం చ దైవతం. వేదంలో చెప్పబడినట్లు భగవంతునికి అపరిమితమైన శక్తులున్నాయి. కానీ ఈ శక్తులన్నింటిలోకెల్లా కూడా భగవంతునికి ఇష్టమైన శక్తి ఏది? జీవశక్తి. అంటే మనం, జీవుడు నావాడు అని భగవంతుడు చెప్తున్నాడు. చెప్తూ ఈ జీవుడు భౌతిక ప్రకృతిని ఉపయోగించుకుంటున్నాడు అని చెప్తున్నాడు. అలా భౌతిక ప్రకృతిని ఉపయోగించుకునేటువంటి జీవ ప్రకృతి వేరొకటి ఉంది, మహాబాహుడు అయిన అర్జున అంటున్నాడు అనమాట. జీవ ప్రకృతి అనేటువంటిది వేరే ఉంది ఒకటి, అదేం చేస్తుంది? ఈ భౌతిక ప్రకృతిని ఉపయోగించుకుంటుంది. ప్రతి ఒక్క జీవుడు కూడా ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటున్నాడు. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం. భూమి రాపో నలోవాయు కమ్మను బుద్ధిరేవక అహంకారమితి ఎమ్మే భిన్నా ప్రకృతి రస్తదా. దీని ముందు శ్లోకం ఇది. 8 మూలకాలతో నిండినటువంటి భౌతిక ప్రకృతి జీవుడు తీసుకొనున్నాడు. తీసుకొని దీన్ని జీవుడు ఏం చేస్తున్నాడంటే ఉపయోగించుకుంటున్నాడు. ఒక వస్తువును మనం ఉపయోగిస్తున్నాము అని అంటే ఎలా ఉపయోగిస్తున్నాం అనేది ఇక్కడ ప్రశ్న. ఒక కత్తిని మనం తీసుకున్నామంటే దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాము? కత్తి తీసుకోగానే ఆ వ్యక్తి నేరస్తుడైపోతాడా, లేకపోతే దొంగడైపోతాడా? వైద్యుడి చేతిలో కత్తి ఉంటుంది, వైద్యుడు కూడాను కోస్తాడు, హంతకుడు కూడా కోస్తాడు. కానీ ఒకడు ప్రాణం పోస్తాడు, ఇంకొకడు ప్రాణం తీస్తాడు. అలానే ఈ జీవుడు ఈ ప్రకృతి అనే శరీరాన్ని ఉపయోగించుకున్నాడు. ఉపయోగించుకునేది ఇదే. వైద్యుడు ఉపయోగించేది కత్తే, హంతకుడు ఉపయోగించేది కత్తే. కానీ ఎవరు ఎలా ఉపయోగిస్తున్నారు? ఒకరు ప్రాణం పోసేదానికి, ఇంకొకరు ప్రాణం తీసేదానికి. దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాము, ఆ ఉపయోగించే వ్యక్తి యొక్క స్వేచ్ఛను బట్టి. అంతే కదా. అతనేమనుకున్నాడంటే, అరే ఇంతమంది సమాజంలో ఇంతమంది ఉన్నారు, వీళ్ళకి ఏదో ఒక మనం సేవ చేద్దాం అని కష్టపడి వైద్య వృద్ధిని అభ్యసించి వైద్యుడయి అతను ఆ విధంగా కత్తి చేతపడ్డాడు. ఇతనేమనుకున్నాడు, ఇతనికి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి ఎంతమంది జనాలు ఇలా వెళ్ళిపోతున్నారు, ఎందరో ఎన్నో రకాల పనులు చేసుకుంటున్నారు. మనము తేరగా సంపాదించేటువంటి మార్గం ఏదైనా ఉంటే చూసుకుంటే బాగుంటుంది. ఇది బాగుంది ఏమిటి? జనుల దగ్గర దోచుకొని వాళ్ళని ఎదిరిస్తే పొడి చేస్తే సరిపోతుంది అని అతను తన స్వేచ్ఛను ఉపయోగించుకుని, అదే కత్తిని ఉపయోగించుకుని ఈ పని తీసుకున్నాడు. భౌతిక ప్రకృతిని ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది ఇక్కడ ప్రశ్న. భాష్యంలో ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే, జీవుడు ఈ భౌతిక ప్రకృతిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. వైద్యుడి చేతిలో ఉన్నటువంటిది అది కూడాను కత్తే కానీ ఉపయోగకరం అవుతోంది, హంతకుడి చేతిలో ఉన్నటువంటిది హానికరం అవుతోంది. ఈ శరీరం అనేటువంటిది కూడాను, ఇది కూడాను ఒక యంత్రం, ఇది కూడా ఒక పనిముట్టు, ఒక సాధనం. దీన్ని శరీరం కొల ధర్మ సాధనం అన్నారు. ఈ సాధనాన్ని మనం అనుకూలంగా ఉపయోగించుకుని భగవంతునికి సేవలో వినియోగిస్తేనేమో ఇదేం చేస్తుందంటే ప్రాణం పోస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే జీవం పోస్తుంది. ఈ జీవుడికి జీవం పోయింది. కృష్ణుడిని వదిలేసి ఇక్కడికి ఎప్పుడైతే వచ్చి పడ్డాడో కామక్రోధ లోభ అరిషడ్వర్గాల్లో పడి, జన్మముత్తు జరావ్యాధుల్లో పడి, తప్పులు చేయడం, మోసం చేయడం, అపరిపూర్ణ ఇంద్రియాలు, మాయకు వశపడం అనే వాటిల్లో పడి, సత్వగుణం, రజగుణం, తమగుణం అనేటువంటి త్రిగుణాల్లో పడి, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక క్లేశాల్లో పడి, ఇంకా ఎన్ని వాటిలో పడి లేచి పూర్తిగా జీవుడికి జీవం పోయింది. ఆ జీవుడు మళ్ళీ జీవం పోసుకోవాలంటే లభించినటువంటి, భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ శరీరాన్ని ఆ భగవంతునికి సేవలో ఉపయోగించాలి. అలా ఉపయోగించినటువంటి వ్యక్తి, దీన్ని దుర్వినియోగం చేసుకున్న వ్యక్తి ఏమవుతాడు? అంతకుడు ఆ శాఖను దుర్వినియోగం చేస్తున్నాడు. ఏమవుతున్నాడు? చెరసాల్లో పెట్టబడి నిర్బంధించబడి నానా విధాల శిక్షణ అనుభవిస్తున్నాడు. శరీరం అనే ఈ సాధనాన్ని దుర్వినియోగం చేసుకున్నవాడు కూడా అదేవిధంగా ప్రకృతి అనే న్యాయస్థానం చేత ఖచ్చితంగా వివిధ రకాలైనటువంటి అధమ జన్మలు తీసుకుని ఆ శిక్షణ అనుభవించవలసిందే. ప్రకృతి నియమాన్ని ఎవరు కాదనలేరు. ఇది ఇలా ఉంటే ఇంకొద్ది మంది ఏమంటారంటే, జీవుడు కూడా అతను భగవంతుడిలో ఐక్యమైపోవాలి అని చెప్పంటారు. లేకపోతే జీవుడు దేవుడితో సమానం కావాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. దేవునితో సమానం కావాలనేటువంటి భావన ఏమిటి అని అంటే ఈశ్వర భావన, అహంకార భావన. జీవుని యొక్క వ్యక్తిగతమైనటువంటి స్థితి అది కాదు. ఈ భాష్యంలో చాలా అద్భుతమైన విషయం చెప్తున్నారంటే, జీవుడు ఎప్పుడు నిజమైన ప్రభు అవుతాడు అంటే భగవంతునికి దాసుడైనప్పుడు. భగవంతుని దాస్యత్వంలోనే జీవునికి నియామకత్వం ఉంది, ఆధిపత్యం ఉంది. భగవంతుడి నుంచి విడిగా జీవునికి ఏ విధమైనటువంటి నియామకత్వం లేదు. ఉందని ప్రయత్నిస్తే గనక నానా యథలు పడవలసింది, జన్మముతు సంసార చక్రంలో పడి తిరగవలసింది. బ్రహ్మకు ముగ్గురు కుమారులుంటారు, వ్యక్త, ద్వైత, త్రైత. వాళ్ళు ఒకసారి ఏం చేస్తారంటే, వైకుంఠలోకాలు వైకుంఠలోకాలు అంటున్నారే, అవి ఎలా ఉంటాయో చూద్దామని చెప్పేసి వెళ్తారు. వాళ్ళు లోపలికి ప్రవేశించిన తర్వాత లోపల వాళ్ళకి వైకుంఠలోకాల్లో కాంతులు కనపడుతూ ఉంటాయి. ఇలా ఒక కాంతి ఇలా వెళ్ళిపోయింది, అలా ఒక కాంతి అలా వెళ్ళిపోయింది, అన్ని కూడాను జ్యోతి స్వరూపాలు కనపడుతూ ఉంటాయి. కారణం ఏమిటంటే, వీళ్ళ హృదయం పూర్తిగా పవిత్రం కాలేదు. వీళ్ళకి అవగాహన ఎంతవరకు ఉందంటే బ్రహ్మ సాక్షాత్కారం వరకే ఉంది, భగవంతుని యొక్క సేవా సాక్షాత్కారం ఇంకా కలగలేదు. బ్రహ్మజ్యోతిలో ఐక్యం కావాలనేటువంటి తక్కువ స్థాయి ఆధ్యాత్మికమైనటువంటి అవగాహనే వాళ్ళకు ఉంది. అందుకే వాళ్ళు వైకుంఠలోకంలోకి ప్రవేశిస్తే, వైకుంఠలోకంలో ఈ విధంగా విద్యుత్ అవసరం ఉందా? నసద్వాస అయితే సూర్య నశశాంకో నపావక యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ. సూర్యచంద్ర అగ్ని విద్యుత్తుల యొక్క ప్రమేయమే లేదు. ఎందుకని? అన్ని స్వయం ప్రకాశాలే. వైకుంఠలోకంలో ఉండే వైకుంఠవాసులు స్వయం ప్రకాశాలు, విష్ణుదూతలు భగవంతుని సేవకులు స్వయం ప్రకాశాలు. వీళ్ళు ముగ్గురు వెళ్లారు, అందరూ తిరుగుతున్నారు అటు ఇటు, ఎవరు వీళ్ళు పలకరించట్లే. ఎందుకంటే వీళ్ళకి సంబంధం అనేది వద్దుగా, వ్యక్తిగత సంబంధము, సేవా అనుబంధం, భగవంతుని యొక్క ప్రేమ బంధం ఇవన్నీ వద్దు. ఏమొద్దు? నిర్లిప్తంగా, నిగూఢంగా, ముభావంగా, గుమ్మనంగా ఉండాలంతే, ఏమీ లేకుండా. అందువల్ల వాళ్ళకి ఎవరు పలకరించడంలే, ఎవరు పాటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాసేపటి తర్వాత పెద్ద జ్యోతి, అన్నిటికన్నా పెద్ద జ్యోతి ఒకటి వచ్చింది అక్కడికి. ఎవరో జ్యోతి? విష్ణుమూర్తి. అంటే ఈయనకి, ఈ ముగ్గురికి బ్రహ్మ సాక్షాత్కార అవగాహన ఉండడం వల్ల వ్యక్తులు కనపడ్డంలా, వాళ్ళకి వ్యక్తుల నుంచి వచ్చేటువంటి తేజస్సు మాత్రమే కనపడుతుంది వాళ్ళకి. ఆ తేజస్సును చీల్చుకొని వ్యక్తిని చూసే అవకాశం వాళ్ళకి రావడంలా. ఈశోపనిషత్తు అని 108 ఉపనిషత్తుల్లో ఒక ప్రధానమైన ఉపనిషత్తు. 108లో 10 ప్రధానమైన ఉంటే అందులో ఈశోపనిషత్తు ఒకటి. ప్రభుపాదులు వారు దానికి అనువాదం రాస్తారు, భాష్యం రాస్తారు. ఒక శ్లోకం ఏమంటుందంటే, భగవంతుడా, నీ యొక్క దివ్యదేహం నుంచి వచ్చేటువంటి విస్తృతమైనటువంటి కాంతి చేత నా కళ్ళు పూర్తిగా బయర్లు గమ్మాయి. ఒక్కసారి నీ బ్రహ్మజ్యోతి కాంతిని చీల్చుకుని నీ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శనం చేసుకునే అవకాశాన్ని నాకు అనుగ్రహించు అని చెప్పి ఒక శ్లోకం ఉంది అందులో. వీళ్ళకి ఒక పెద్ద కాంతి కనబడింది. ఆయన ఎవరు? విష్ణుమూర్తి. ఆయన ఇక్కడికి వచ్చాడు, భక్తులంతా పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్లారు. వెళ్ళిన తర్వాత ఎంతో తద్విష్ణు పరమం పదం అని చెప్పి వాళ్ళు భగవంతుని పురుష సూక్తాలతో, విష్ణు సహస్రనామాలతో కీర్తిస్తున్నారు. వీళ్ళకి ఏం చేయాలి అర్థం కావట్లే. అన్ని కాంతులే కనబడుతున్నాయి, ఎవరు వీళ్ళు పలకరించడం లేదు. కాసేపట్లో నారదముని వచ్చారు. నారదముని ఎవరు? ఆయన బ్రహ్మపుత్రుడే, వీళ్ళకి సోదరుడే. ఆయన వాళ్ళు పలకరించాడు, ఏమిటి మీరు ఇక్కడికి వచ్చారు? వైకుంఠం ఎలా ఉందో చూద్దామని వచ్చాం. ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, పలకరించడం లేదు, ఏమిటి పరిస్థితి? వెంటనే భగవంతుడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ దీవించాడు. ఆయన కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు, పలకరించలేదు. ఎందుకని? హృదయం ఇంకా పూర్తిగా పవిత్రం కాలేదు. అప్పుడు నారదుని ఏమన్నారంటే, ఇక్కడ మీకు ఇంకా తక్కువ స్థాయి సాక్షాత్కారమే ఉంది. మీకు బ్రహ్మజ్యోతి సాక్షాత్కారం వరకే ఉంది కాబట్టి మీకు అన్ని బ్రహ్మజ్యోతులుగానే కనబడుతున్నాయి. యద్భావం తద్భవతి కదా. మీరు ఈ సాక్షాత్కారాన్ని దాటి భగవంతునికి భక్తి సేవ చేసి శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, అర్చనం, వందనం, పాదసేవనం, దాస్యం, పూజ్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనేటువంటి నవవిధ భక్తి మార్గాల్లో నిమగ్నం అయితే అప్పుడు మీకు వస్తుంది. ఆ సేవ అని చెప్పి, సరే నేను మీకు ఆ భక్తిని నేను బోధిస్తాను, అప్పుడు మీరు వీళ్ళందరూ ఇక దివ్యమంగళ స్వరూపాలు చూద్దరు గాని సరే మీరు వెళ్ళండి అని పంపించేస్తాడు. పంపించేసిన తర్వాత అప్పుడు భగవంతుడు నారదు ముందు పిలుస్తాడు. పిలిచి వాళ్ళకి నా యొక్క విగ్రహ స్వరూపం పట్ల అవగాహన లేదు, నన్ను వాళ్ళు రూపం లేని జ్యోతి అనుకుంటారు, అందుకే నేను వాళ్ళకి ఆ రూపం లేని జ్యోతిలోనే కనబడుతున్నాను. నా దివ్యమంగళ స్వరూపం యొక్క విగ్రహ అవగాహన, ఈ విగ్రహాన్ని ఎలా పూజించాలి, ఎలా సేవించాలి, నా యొక్క దివ్యమంగళ విగ్రహానికి ఏ విధమైనటువంటి కైంకర్యం చేయాలి, ఇవన్నీ వాళ్ళకి తెలియవు, అందుకే నేను వాళ్ళని ఆదరించలేదు, అలానే వాళ్ళని నేను పలకరించలేదు అని చెప్పి అసలు అని చెప్తాడు. అప్పుడు నారదముని విరియంతో అడుగుతారు, స్వామి నేను నీ సేవకుడన్న మాటే గాని నాకు కూడా నీకు విగ్రహమూర్తిని ఎలా సేవించాలి, ఎలా పూజించాలి, ఆరాధించాలి నాకు కూడా తెలియదు, దయచేసి నాకు చెప్పండి అంటాడు. అప్పుడు నారదముని కూర్చోబెట్టి భగవంతుడు 5 రాత్రుల పాటు కూర్చోబెట్టి శ్రీమూర్తిని విగ్రహమూర్తిని అసలు ఎలా సేవించాలి, ఏ విధంగా పూజించాలి, షోడశోపచారాలు ఎలా చేయాలి అన్ని భగవంతుడు కూర్చోబెట్టి నారదమునికి 5 రాత్రుల పాటు చెప్తాడు అనమాట. ఒక 5 రాత్రుల పాటు చెప్పాడు కాబట్టి అది పంచరాత్రక విధి అని చెప్పి నారదముని దాన్ని మనకి అందించారు. ఇప్పుడు ఈ రోజుల్లో మనకి భగవంతుని ఆలయాల్లో ఉండేటువంటి పూజ ఆరాధన అంతా కూడా ఎలా జరుగుతుంది, పంచరాత్రక విధి ప్రకారమే జరుగుతున్నాయి. ఈ పంచరాత్రక విధి ఎవరిచ్చింది, నారదముని ఇచ్చింది. నారదమునికి ఎవరిచ్చారు, భగవంతుడు 5 రాత్రులు కూర్చోబెట్టి చెప్పింది అనమాట. అందుకనే పంచరాత్రక విధి అని దానికి పేరు వచ్చు. ఇందులో మనకేం అర్థమవుతుంది, భక్తి ఉన్నటువంటి వ్యక్తికే నిజమైనటువంటి భగవంతుని ఆదరణ లభిస్తుంది తప్ప జ్ఞానం చేత లేకపోతే రకరకాలైన తపస్సుల చేత, ఆ ద్వైత త్రైత వ్యక్త అనేవాళ్ళు మహాతపస్సులు, వాళ్ళు చాలా గొప్ప జ్ఞాన సంపన్నులు, ఇన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఇన్ని ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర చాలా యజ్ఞాలు చేశారు, చాలా చాలా దానాలు తపస్సులు చేశారు. ఇవన్నీ చేసినప్పటికి కూడా ఏమవుతుంది, వాళ్ళకి భగవద్భక్తి అనేటువంటిది లేకపోవడం వల్ల అవన్నీ వాళ్ళకి యథార్థంగా భగవంతుని యొక్క ఆదరణకు నోచుకోలేకపోయాయి. అందుకనే మనకి హరిభక్తి విలాసంలో ఒక వాక్యం చెప్పింది, ఏమిటది, భగవద్భక్తిహీనస్య జాతి శాస్త్ర జపత్తప అప్రాణ సేవ దేహస్య మండనం లోకరంజనం. భగవద్భక్తిహీనస్య, భగవద్భక్తి అనేది లేదు, జాతి ఉత్తమ జాతిలో పుట్టావు, శాస్త్ర పరిపరి విధాల శాస్త్రాల శ్లోకాలన్నీ బట్టి కొట్టావు ఉపయోగం లేదు, జప నానా విధాలైన మంత్రాలన్నీ కూడా జపం చేసేస్తున్నావు, భక్తిని ప్రేరేపించేటువంటి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే ఈ భగవన్ నామ జపం వదిలేసి నానా విధాలైన శాస్త్రాల్లో ఉన్నటువంటి వాక్యాలన్నీ ఎన్నెన్నో జపం చేస్తున్నావు, అవన్నీ చేస్తే ఉపయోగం ఉందా? శంకరాచార్య వారు చెప్పారు అస్సలు ఉపయోగం లేదన్నారు. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహిత కాలే నహి నహి రక్షతు డుత్కృత్కరణి డుత్కృత్కరణి అని చెప్పేసి అవన్నీ కూడాను సంస్కృతంలో వ్యాకరణంలోను వేదాల్లో ఉన్నటువంటి మంత్రాలు అనమాట. నువ్వు డుత్కృత్కరణి అని కూర్చున్నావు అనుకో, సంప్రాప్తే సన్నిహిత కాలే, మనకి ఒక కాలం ఉంది, ఒక కాలం అంటూ వస్తుంది, ఆ కాలం ఏమిటి, అంతిమ కాలం అంటారు దాన్ని. ఆ అంతిమ కాలం సమీపించినప్పుడు నువ్వు దుత్కృత్కరణి అంటే అది నిన్ను నహి నహి రక్షతి, నిన్ను రక్షించలేదు, నిన్ను రక్షించలేదు. అందుకనే భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే, ఓ మూఢమతి దయచేసి గోవిందుని భజించు. 3 సార్లు గోవింద అనేటువంటి నామాన్ని ఆ శ్లోకంలో ఆది శంకరాచార్యులు వారు ఉపయోగించారు. అంటే 3 సార్లు ఏదైనా చెప్తే అదేమిటి, ప్రామాణికం అని చెప్పి అర్థం అన్నమాట. మనస వాచ కర్మణ గోవింద నామాన్ని మీరు కీర్తించండి, భజించండి, స్మరించండి, సేవించండి, మీకు ప్రయోజనం ఉంటుందని ఆది శంకరాచార్య వారు ఇచ్చినటువంటి ఉపదేశం అన్నమాట. అందుకని భగవద్భక్తిహీనస్య జాతి శాస్త్ర జప తప పెద్ద పెద్ద తపస్సులు చేసిన ఎన్ని చేసినా ఇవన్నీ కూడా అప్రాణ సేవ దేహస్య, ప్రాణం లేని ఒక శరీరం ఉంది, ఆ శరీరానికి నానా విధాలైనటువంటి అలంకారం చేస్తున్నావు, ఉపయోగం ఉందా, కొత్త బట్టలు వేసావు, బంగారు గొలుసులు వేసావు, ఉపయోగం లేదు, ఎవరైనా చెంపుకెళ్ళిపోతారు, ఉపయోగం లేదు, మంచి మంచి రిస్ట్ వాచ్లు పెట్టావు, అప్రాణ సేవ దేహస్య, ప్రాణం లేని శరీరానికి నువ్వు ఎన్ని సేవ చేస్తే ఉపయోగం ఏమిటి. భగవద్భక్తిహీనస్య, భగవద్భక్తి లేకుండా జాతి శాస్త్ర జప తప ఎన్నున్నప్పటికీ కూడా అప్రాణ సేవ దేహస్య. కానీ మండనం లోకరంజనం, బయటికి జనాలు చూసేదానికి అది వాళ్ళకి బాగానే ఉంటుంది, లోకానికి రంజితంగానే ఉంటుంది. చాలా పెద్ద పెద్ద శ్లోకాలు చెప్తున్నాడే, చాలా ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టాడే, చాలా పెద్ద తపస్సులు చేశాడే, బో ఎన్ని ఎన్ని నామాలు జపం చేస్తున్నాడే అనిపిస్తుంది. భగవద్భక్తి హీనస్య, భగవద్భక్తి అందులో ఉందా లేదా అనేటువంటి పరీక్ష మాటిమాటికి చేసుకోవాలి. మనం చెప్పేవాడు వినేవాడు ప్రతి ఒక్కరూ ఈ పరీక్ష చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడే ఆ వ్యక్తికి నిజమైన ప్రయోజనం అనేటువంటిది వస్తుంది అనమాట. ఇంకొకటి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భగవంతునికి శరణాగతిలోనే జీవుడికి ఆనందం ఉంది, భగవత్ శరణాగతి మినహాయించి జీవుడికి ఆనందం లేదు. ప్రతి ఒక్క జీవి ఏమనుకుంటున్నాడట, నేను కనిపించే సర్వానికి భోక్తను, నేను ఈ కనిపించే సర్వానికి కూడా అధిపతిని అని అనుకుంటాడంట. దేనివల్ల అనుకుంటాడంటే, తనకున్నటువంటి పేరు వల్ల, పదవి వల్ల, ధనం వల్ల అనుకుంటాడు. మన ఆచార్యులు మనకు పెట్టిన పద్ధతులు ఎంత గొప్పగా ఉంటాయంటే, మనలో చేసే ప్రతి పని ద్వారా కూడా మనలో ఉన్నటువంటి అహంకార భావన తీసే విధంగానే ఉంటాయి అవన్నీ కూడా. ఒక్కటే ఏంటంటే, వాటి అంతరార్థం తెలుసుకోవాలంతే. జీవుడికి ఉన్నటువంటి మొట్టమొదటిది ఏమిటంటే, మొట్టమొదటి జీవుడు బందీకి కారణం అహంకారం, చిట్ట చివరిగా తెగే బంధన కూడా అహంకారం. ఎందుకని, భూమి నీరు నిప్పు గాలి ఆకాశం మనసు బుద్ధి అహంకారం చివరిది తెగాల్సింది. ఆచారాలు ఏర్పాటు చేసే ప్రతి ఒక్క విషయాల్లో కూడా ఇదే ఉంటుంది అనమాట. గుళ్ళో మనం కర్పూరం ఇస్తాము, ఆ కర్పూరం అర్పిస్తుంటే కర్పూరం ఎట్లయితే కరిగిపోతుందో నా అహంకారం అట్లా కరిగిపో అని ప్రార్థించడం. అలానే టెంకాయ కొడతాము, టెంకాయ కొట్టినప్పుడు అహంకారం అనేటువంటి పై చిప్ప మందంగా ఉంది, ఇది కొడితే గాని లోపల నిజంగా భక్తి అనేటువంటి జలం రాదు. ఆ భక్తి అనే జలానికి రక్షణ ఏమిటంటే కొబ్బరి అనేటువంటి జ్ఞానం. ఇలా మనకి చూడండి, భక్తులు చేసే ప్రతి ఒక్క పనిలో కూడా ఆచార్యులు ఈ అంతరార్థాలను పెట్టారు. అలానే జగన్నాథ స్వామి, ఆయనకు రథం లాగుతారు. రథం లాగినప్పుడు భగవంతునికి రథం లాగుతూ ఉంటే ఆ దేశపు రాజు ఎవరైతే ఉంటాడో అతను చీపిరి పట్టుకొని జగన్నాథ స్వామి రథం ముందు ఊడుస్తాడనమాట. అర్థం ఏంటి, దేశాన్ని నిలే రాజు అయినా సరే దేవదేవుడు ముందు దాసుడే అని చెప్పడానికి. రథం మొదలయ్యే ముందే చీపురు పట్టుకుని నిలబడాలి రాజు, అక్కడ దేశపు రాజు చీపురు పట్టుకుని నిలబడాలి. నిలబడితే భగవంతుడి రథం మొదలవుతుంది అంటే ఉడుచుకుంటూ పోవాలి. ఆ పద్ధతి పెట్టడం ఏంటంటే, దేశపు రాజు కూడా దేవదేవుడికి దాసుడే అనేటువంటి అంతర్యం అందరికీ అర్థం కావాలి. ఆ విధంగా భగవంతునికి అందరూ శరణాగతి పొందాలి, శరణాగతి పొందిన ప్రతి జీవుడు కూడా ఆనందాన్ని పొందాలి. ఇక్కడ చెప్తున్నది ఏమిటంటే, శరణాగతిలోనే ఆనందం ఉంది. మన లక్ష్యం ఏమిటంటే మరణాగతి లోపల శరణాగతి పొందేదేయాలి, లేకపోతే మరణాగతి వచ్చిందంటే ఇంక మళ్ళీ లేదు, గతి లేదు ఇంక మళ్ళీ, అది వచ్చేలో మరణాగతి లోపు ఈ శరణాగతి జరిగిపోవాలి. జరిగిపోయే ప్రయత్నమే ఇవన్నీ కూడా, దేవాలయాలు ఉండేది దానికోసం. దేవాలయాలు దేనికోసం అనంటే, వచ్చారా లేకపోతే స్వామిని ఒకసారి దర్శనం చేసుకుని ఉండిలో డబ్బులేసి మన కోరికలన్నీ చెప్పేసుకుని పారిపోయారని కాదు, మరణాగతి లోపల శరణాగతి అలవాటు కావడానికి ఇవన్నీ కూడా. బ్రహ్మోత్సవాలు అయితేనేమి, రథోత్సవాలు అయితేనేమి, ఉత్సవాలు అయితేనేమి, ఏకాదశి అయితేనేమి, భగవంతుని యొక్క మందిరంలో ఉన్నటువంటి ఈ ఉపన్యాసాలు అయితేనేమి, ఇవన్నీ కూడా లక్ష్యం ఇదే. ఈ లక్ష్యాన్ని అవగాహన చేయడం కోసమే భగవంతుడు వివిధ రకాల లీలలు కూడా చేస్తాడు. అప్పుల్లో పూర్వ రోజుల్లో పురుషోత్తమ దేవు అని ఒక రాజు ఉండేవాడు ఒరిస్సా రాజ్యానికి. ఆయన గొప్ప జగన్నాథ భక్తుడు. అప్పుల్లో పద్ధతి ఏమిటంటే, పూర్వకాలంలో ఎవరైతే భగవద్భక్తుడైన వాడు ఉంటాడో అతనికే రాజ్యాధిపత్యం ఇచ్చేవాడు. ఎందుకని, భగవంతుని ప్రేమించేవాడు సర్వజీవుల్ని ప్రేమిస్తాడు గనక, భగవంతుని సేవించేవాడు సర్వజీవుల్ని సేవిస్తాడు గనక. జీవుడికి సహజమైన నైజం సేవ చేయాలనే, సేవ చేయకుండా ఏ జీవుడు ఉండలేడు. తల్లిదండ్రులు బిడ్డలకు సేవ చేయాలనుకుంటారు, బిడ్డలు తల్లిదండ్రులకు సేవ చేయాలనుకుంటారు, అలానే స్నేహితులు మనకి సేవ చేయాలనుకుంటారు, మనం స్నేహితులకు సేవ చేయాలనుకుంటాం. ఈ సేవా భావన అనేటువంటిది జీవుడి నుంచి పోదు. మీరు చూడండి, అందుకే మనం ఇప్పుడు చూస్తుంటాం కదా. ఇప్పుడు చూడండి, చాలా చోట్ల నిలబడి మాట్లాడుతూ ఉంటారు ఎన్నికల్లో, నేను రాష్ట్ర మొత్తానికి సేవ చేస్తాను అని చెప్పి. అవునా, పోనీ గెలిచిన వాళ్ళు ప్రమాణం స్వీకారం చేసేటప్పుడు దేశం మొత్తానికి సేవ చేస్తారని ప్రమాణం చేస్తున్నాను, సేవ చేయాలనే నైజం జీవుల్లో ప్రతి ఒక్కళ్ళలో ఉంది. పరిస్థితి ఎంతలా వస్తుందనంటే ఒక దశలో మనకి ఎవరు సేవ చేయడానికి అందుబాటులో ఎవరు దొరకపోతే ఇంటికి తెచ్చి ఏదైనా బొచ్చుకుని తెచ్చుకొని పెంచుకుని దాని కింద సేవ చేస్తారు. ఆ నైజం పోదు. ఎందుకంటే జీవుడి యొక్క నైజం ఏంటంటే భగవంతునికి సేవ చేయడం, అది విస్మరించాం కాబట్టి రకరకాలుగా ఎంతమందికో సేవ చేస్తున్నాం. సేవించే మనకి తృప్తి లేదు, సేవ తీసుకునే వారికి తృప్తి లేదు, చివరికి మిగిలిందంటే అసంతృప్తి, నిరాశ, నిస్పృహ. ప్రపంచం అంతా ఇప్పుడు పెద్ద దావానలలో వ్యాపించే పదం అదే కదా. ప్రపంచం అంతా ఇప్పుడు ఒక కార్చిచ్చులాగా వ్యాపించిన పదం ఏంటంటే జనుల్లో అసంతృప్తి పెరిగిపోతా ఉంది, మనశ్శాంతి కరువు అయిపోతా ఉంది రోజు రోజుకి. ఈ పురుషోత్తమ దేవుడు జగన్నాథ స్వామి భక్తుడైన వాడిని రాజ్యాధిపత్యంలో కూర్చోబెడతారు. అతను జగన్నాథ స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించుకునేవాడు. ఒకరోజు ఏమవుతుంది, ఆయన తీర్థయాత్రలు చేద్దామని మన దక్షిణ భారతదేశానికి వస్తాడు. తిరుపతికి దగ్గరలో కాంచీపురానికి వచ్చినప్పుడు ఆ కాంచీపురం దగ్గర ఆయన గుడారాలు వేసుకుని బస చేస్తాడు. అలా బస చేసినప్పుడు ఆ కాంచీపురానికి ఎవరైతే రాజున్నాడో ఆయన కుమార్తె ఏం చేస్తుందంటే విహారానికి అని చెప్పి ఊరు బయటకు వస్తుంది. ఊరు బయటకు వచ్చినప్పుడు ఆమె కూడా చాలా గొప్ప భక్తురాలు. ఊరు బయటికి రాగానే ఈ రాజును చూస్తుంది అనమాట, పురుషోత్తమ దేవుని చూస్తుంది. చూడగానే ఆయన తిలకం పెట్టుకుని ఉన్నాడు, నిండుగా కంటిమాల వేసుకుని ఉన్నాడు. రాజుగారైనా సరే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అది చూసి ఆమెకి ఆశ్చర్యం కలుగుతుంది. ఒక రాజుగా ఉండి భగవంతుని భక్తుడిగా దాసుడిగా ప్రవర్తిస్తున్నాడు. శ్రీ రాధాగోవింద భగవానికి శీల ప్రభుపాదికి మతాయి గౌరవ ప్రేమ. ఇలాంటి భక్తుడైనటువంటి ఈ వ్యక్తి నాకు భర్తగా లభిస్తే నేను కూడా భగవంతుని సేవ ఎంతో చక్కగా చేసుకోవచ్చు కదా అని ఆమె భావిస్తుంది. అలా భావించి ఆయన ఇష్టపడుతుంది. ఆయన కూడా చూస్తాడు ఈమె కూడా చక్కగా తిలకం పెట్టుకుని, శ్రీ వైష్ణవ తిలకం పెట్టుకుని ఈమె చాలా చక్కగా పద్ధతిగా కనబడుతుంది. అప్పుడు ఆయన అనుకుంటాడు, ఇలా భగవద్భక్తురాలైనటువంటి ఈమెని కనుక వివాహం చేసుకున్నట్లయితే నా స్వామి సేవలో నేను ఇంకా ఎంతో ఉన్నతగా స్వామిని సేవించవచ్చు కదా అనుకుంటాడు. ఒకరినొకరు ఇష్టపడతారు. రాజుగారికి విషయం తెలుస్తుంది, కంచీపురం రాజుకి. ఆయన కూడా ఇష్టపడతాడు, ఎందుకంటే దేశపు రాజే కదా ఆయన కూడా. ఒక దేశపు రాజుకి రాకుమార్తె ఇవ్వడం ఎవరికైనా ఇష్టమే. ఆయన కూడా ఇష్టపడతాడు. ఇష్టపడిన తర్వాత పురుషోత్తమ దేవుడు జగన్నాథపురం వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత ఈ కాంచీపురం రాజు ఏం చేస్తాడంటే తన మంత్రిని పిలిచి, ఒకసారి ఈ బహుమానాలన్నీ కూడా రాజుగారికి ఇచ్చేసిరా, ఇంకా మనకి కొద్ది రోజుల్లో వివాహ ముహూర్తం నిర్ణయించాలి కాబట్టి ఒకసారి ఆయన రాజ్యానికి వెళ్ళి రాజ్యం పరిపాలన ఎట్లా ఉంది, ఆయన దక్షత ఎట్లా ఉంది, ఆయన యొక్క ప్రతాపం ఎట్లా ఉంది, అవన్నీ ఒకసారి చూసుకుని రాని పంపిస్తాడు. పంపిస్తే ఈ మంత్రి గారు ఒరిస్సాకి వెళ్తారు. ఒరిస్సాకి వెళితే అన్ని బాగున్నాయి, ఎక్కడ చూసినా సరే చక్కగా వర్షాలు సకాలంలో పడుతున్నాయి. ఎందుకు వర్షాలు సకాలంలో పడుతున్నాయి, యజ్ఞం చక్కగా జరుగుతుంది. ఏ యజ్ఞం జరుగుతుంది, సంకీర్తన యజ్ఞం జరుగుతుంది అనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సంకీర్తన యజ్ఞము అది ఖచ్చితంగా భూమి మీద ఉన్నటువంటి కరువు కటకాలు తీరుస్తుంది. అలా తీరుస్తుంది అనేటువంటి విశ్వాసం భక్తి మనకు లేదు కాబట్టి మనం చేయలేకపోతున్నాం. ప్రభుపాదుల వారు ఉన్నప్పుడు 1973 హైదరాబాద్ లో ఉన్నప్పుడు కరువు కాటకాలు ఎక్కువ వచ్చేస్తాయి. అప్పుడు ఏం చేస్తారంటే కొద్దిమంది ఈ సమాజ సేవ చేసేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి అడుగుతారు, మాకు కొంత మీ దగ్గర నుంచి ఆర్థిక సహాయం కావాలి, దుర్భిక్షం ఏర్పడింది, మేము సహాయం చేయాలని చెప్పి అడుగుతారు. ప్రభుపాదుల వారు అంటారు, నేను ఇస్తాను, ఇది నిజమైనటువంటి సహాయం వాళ్ళకి చేస్తుందా, అసలు సమస్య ధనం కొరత లేకపోతే వర్షాల కొరత అని అడుగుతారు. వాళ్ళు చెప్తారు వర్షాలు లేవు అందువల్ల పంటలు పండలేదు అందుకని కష్టంగా ఉంది, అలా అయితే మీరు సంకీర్తన యజ్ఞం చేసినట్లయితే ఖచ్చితంగా వర్షం వస్తుంది అని చెప్పి అంటారు. అనంటే వాళ్ళు అంతగా విశ్వసించరు. అప్పుడు ప్రభుపాదుల వారు భగవంతుని ప్రార్థించి, మీరు భక్తితో విశ్వాసంతో ఆయన మీద నమ్మకం పెట్టుకోండి, ఖచ్చితంగా భగవంతుడు వర్షాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పి ప్రభుపాదుల వారు ఏకదాటిగా ఒక రోజంతా కూడా నామ సంకీర్తన చేస్తారు మందిరంలో కూర్చొని. ఆ చేసిన వెంటనే తర్వాత రోజుకే ఏకదాటిగా ఒక వారం రోజులు వర్షం పడుతుంది అనమాట. అందరూ ఆశ్చర్యపోతారు, సంకీర్తనకి ఇంత శక్తి ఉందా అని. ఉంది, మనకు విశ్వాసం అనేటువంటిది లేనిది. అది ఒక్కటి మనం ఏర్పాటు చేసుకుంటే భగవంతుని యొక్క అనుగ్రహంతో అన్ని కూడా సఫలం అవుతాయి అన్నమాట. ఇతను ఈ కాంచీపురం నుంచి వెళ్ళిన మంత్రి చూస్తే అన్ని కూడా బాగున్నాయి. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు, పురుషోత్తమ దేవుడిని కలిశాడు. కలిసిన తర్వాత మీ రాజ్యం చూద్దామని వచ్చాను, ఎడు చూసిన సుభిక్షంగా ఉంది, బాగుంది అని చెప్పేసి అంటాడు. అని అనిన తర్వాత అప్పటికి రాజుగారు హడావిడిగా ఉన్నాడు. ఎందుకు హడావిడిగా ఉన్నాడంటే ఇంకొద్ది రోజుల్లో జగన్నాథం రథయాత్ర ఉంది అక్కడ. ఆ రథయాత్ర కోసం ఆయన హడావిడిగా ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, నేను రథయాత్ర హడావిడిలో ఉన్నాను, మీతో ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, క్షమించండి, కానీ మీరు దయచేసి వెళ్ళకండి, ఇక్కడే ఉండి ఈ 10 రోజులు ఉండి రథయాత్ర ఉత్సవాన్ని, జగన్నాథం రథయాత్ర ఉత్సవాన్ని చూసుకుని వెళ్ళండి అని చెప్తాడు. చెప్తే ఆ మంత్రి సరైనంత తలాడిస్తాడు. 10 రోజుల తర్వాత జగన్నాథం రథయాత్ర ఉత్సవం రానే వస్తుంది. మొత్తం అందరూ కూడాను కొన్ని లక్షల మంది, భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి భక్త సందోహం వచ్చేటువంటి ఒకే ఒక ఉత్సవం ఏది, జగన్నాథం రథయాత్ర. 12-14 లక్షల మంది వస్తారు. వాళ్ళందరూ భక్తులు వస్తుంటారు, అందరూ కూడాను బారులు తీరి నిలబడి ఉంటారు. మంత్రి గారిని సైనికులు పిలుచుకెళ్తారు, ఉత్సవం చూదురు గారిని రండి అని. ఉత్సవం చూడడానికి వెళ్తే రాజుగారు ఎక్కడున్నారని చెప్పి అడుగుతారు ఈ మంత్రి, పురుషోత్తమ దేవుడు ఎక్కడున్నాడని. అటు ఇటు చూస్తే ఎక్కడ కనపడ్డాయన, అప్పుడు బట్టలు ఏమంటారంటే పురుషోత్తమ దేవుడు అక్కడ ఉన్నాడు చూడండి అంటాడు. ఎక్కడున్నాడని చూస్తే రథం కింద ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఒక చీపురు పట్టుకుని ఉన్నాడు. ఒక చీపురు పట్టుకొని, ఒక బంగారు చీపురు పట్టుకొని వినయంగా నిలబడి ఉన్నాడు. మంత్రికి అర్థం కాలేదు, చండాలుడు చేసే పని కదా వీధులు ఉడిచేది, అలాంటిది రాజుగారు చండాలుడి పని చేస్తున్నారు ఏమిటి చండాలంగా అని అంటారు. రథం మొదలైంది, రాజుగారు చక్కగా చీపురుతో ఊడుస్తున్నారు. రథం మొత్తం చివరికి వెళ్ళిపోయింది, వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. ఈ మంత్రి సెలవు అని చెప్పి తిరిగి వెనక్కి వచ్చేసి కాంచీపురం వచ్చి ఇక్కడ చెప్తాడు రాజుగారితో, మనం ఆయన గురించి ఎంత గొప్ప అనుకున్నాం కానీ ఉపయోగం లేదు, ఆయన ఒక చండాలుడి లాగా వీధిలో చీపురు పట్టుకుని ఊడుస్తున్నాడు. అలాంటి వ్యక్తిగా మనం మన కుమార్తెని ఇచ్చేది, రాకుమార్తె పద్మావతిదేవిని, అలాంటి వ్యక్తికి ఇవ్వడం వల్ల ఉపయోగం ఏమీ లేదు అని చెప్పేస్తారు. చెప్పగానే రాజు వెంటనే నిర్ణయం తీసుకుంటాడు, సరే ఇంకా అలాంటి వ్యక్తికి మనం ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు అని చెప్పి వెంటనే కబురు పంపిస్తాడు. మీకు మేము ఏర్పాటు చేసుకున్నట్టు వివాహ ఒప్పందం రద్దు చేసుకుంటున్నాము, మేము ఇవ్వట్లేదు, మేము ఎవరికైనా వేరే వాళ్ళకి ఇస్తాము అని చెప్పి అంటాడు. అటు ఆయన బాధపడతాడు, ఇటు ఏమీ బాధపడుతున్నాయి. ఆయన బాధపడి వదిలేస్తాడు పురుషోత్తమ దేవుడు. ఈ తర్వాత ఏం చేస్తాడంటే స్వయంవరం ఏర్పాటు చేస్తాడు. స్వయంవరం ఏర్పాటు చేసి అందరినీ పిలుస్తాడు ఆయన తప్ప. అదే ఆయనకు అవమానం అవుతుంది. నేను ఒక రాజుగా ఉన్నాను, నాకు వివాహ ఒప్పందం చేశాడు, తర్వాత వద్దన్నాడు, సరే వదిలేసి. ఎందుకు వద్దన్నాడు, నేను జగన్నాథ స్వామి ముందు చీపురు పట్టుకుని ఊడ్చినందుకు, పర్వాలేదు. స్వయంవరం అన్న తర్వాత అందరి రాజులకి అవకాశం ఇవ్వాలి కదా, నన్ను తప్ప అందరిని పిలిచాడు, ఇది చాలా పెద్ద అవమానం ఇది అని చెప్పి ఇలా జగన్నాథ స్వామి దగ్గరికి వెళ్ళి చెప్తాడు. ఇది నాకు అవమానం అంటే నీకు అవమానం లాంటిదే, ఎందుకంటే నేను దేశపు రాజును కాబట్టి అని చెప్పి వెంటనే యుద్ధం ప్రకటిస్తాడు. యుద్ధం ప్రకటిస్తే కాశీరాజు ఏం చెప్తాడు, యుద్ధం చేద్దాం బానే ఉంది, కానీ ఒక షరతు. ఏమిటది, నేను గణపతిని ఆరాధిస్తాను, నీవు జగన్నాథుని ఆరాధిస్తావు. యుద్ధంలో నేను ఓడిపోతే నా గణపతిని తీసుకొచ్చి నీ జగన్నాథ స్వామి వెనకాల పెట్టాలి, యుద్ధంలో నువ్వు ఓడిపోతే నీ జగన్నాథ స్వామి తీసుకొచ్చి నా గణపతి వెనకాల పెట్టాలి అని చెప్తాడు. అని చెప్పగానే పురుషోత్తమ దేవుడు సరే ఒప్పుకుంటాడు. యుద్ధం మొదలవుతుంది. యుద్ధం మొదలవుతుంది, ఈయన ఏం చేస్తాడు, సైన్యాన్ని అంతా వెంట పెట్టుకుని వస్తాడు. ఈయన సైన్యాన్ని వెంట పెట్టుకుని వెళ్తాడు. ఈయన దారిలో వస్తూ వస్తూ ఉండగా ఏమవుతుంది, యుద్ధానికి ఇంక సిద్ధం కాబోతూ ఉంటాడు పురుషోత్తమ దేవుడు. అకస్మాత్తుగా ఒక అగ్ని ప్రమాదం జరిగి ఆయన గుడారాలన్నీ, సైనిక శిబిరాలన్నీ తగలబడిపోతాయి. సైనిక శిబిరాలన్నీ తగలబడిపోయి వాళ్ళకి ఎవరికి ఆశ్రయం లేదు. ఇంకా ఆశ్రయం లేనప్పుడు యుద్ధం ఏం చేస్తారు, ఇంకా ఆశ్రయం ఉండాలి కదా. వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే మేము వెనక్కి వెళ్తున్నాం ఆగండి అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతారు. చాలా అవమానం అయిపోతుంది రాజుకి, అదేంటి యుద్ధం మొదలు పెట్టలేదు అప్పుడే వెనక్కి తిరిగిపోయామే, చాలా అభిషేకనం ఇది అని చెప్పి జగన్నాథ స్వామి దగ్గరికి వెళ్ళి బాధపడి మొరపెట్టుకుంటాడు. స్వామి ఈ విధంగా జరిగింది, నాకు జరిగితే అవమానం, నీకు జరిగినట్లే. ఇప్పుడు నా విషయం ఏంటంటే, ఒకవేళ నేను ఓడిపోయాను అనుకో, నువ్వు జగన్నాథ స్వామి పూరిలో ఉండకుండా నువ్వు వెళ్ళి కాంచీపురంలో కూర్చోవాలి, అది గణపతి వెనకాల నిన్ను సేవించేటువంటి నీ యొక్క పరిపాలనలో ఒక సేవకుడు అయినటువంటి ఆయన వెనకాల, అది నీ కదా ఆయన గౌమానం అని ఆయన బాధపడతాడు, గణపతే బాధపడతాడు. గణేష్ అర్చితా పదో అని చెప్పేసి ఒక మంచి జగన్నాథ సంకీర్తన ఉంది, గణేష్ అర్చితా పదో రమా శంభు బ్రహ్మాది మరపతి అనేసి ఒక కీర్తన ఉంది, శంకరాచార్య రాసిన కీర్తన జగన్నాథ అష్టకం. అందువల్ల ఈ విధంగా జరిగేది నాకు ఇష్టం లేదు, ఏదో ఒక విధంగా నువ్వు సహాయం చేయాలి. ఈ విషయంలో నేను ఆరంభంలోనే ఆదిలోనే హంసపాదు అన్నట్టు గుడారాలు తగలబడిపోయాయి, ఎటు ఏమీ చేయలేని పరిస్థితి, నువ్వే సహాయం చేయాలి స్వామి అని చెప్పి అనుకుని అక్కడే ఆ రాత్రి నిద్రిస్తాడు. భగవంతుడు ఆయనకు స్వప్నంలో కనిపించి ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను నీకెందుకు, నువ్వు ధైర్యంగా రేపు పొద్దున యుద్ధానికి వెళ్ళిపో అంటాడు. మళ్ళీ పురుషోత్తమ దేవుడు యుద్ధాన్ని ప్రకటించి బలగాలన్నింటినీ కూడా వెంట పెట్టుకుని యుద్ధానికి బయలుదేరుతాడు. ఈ యుద్ధానికి బయలుదేరే ముందు ఈయన ఇంకా వస్తున్నాడు అనగా ఈయనకన్నా ముందే ఒక ఇద్దరు సైనికులు, ఒక ఆయన నల్లగురు మీద ఒక ఆయన తెల్లగురు మీద బయలుదేరుతారు. నల్లగురు మీద ఆయన నల్లగా ఉంటాడు, తెల్లగురు మీద ఆయన తెల్లగా ఉంటాడు. వాళ్ళెవరో మీకే తెలుసు, జగన్నాథు బలదేవుడు. ఆ ఇద్దరు సైనికులు ఏం చేస్తారు, అది యుద్ధం జరిగింది ఇలాంటి మంచి వేసవకాలం, చాలా ఎండ ఉంటుంది, వాళ్ళ గుర్రం మీద స్వారీ చేస్తూ వస్తూ వస్తుండగా చిలికా సరస్సు దగ్గరికి వస్తారు. చిలికా సరస్సు అని ఒరిస్సా వెళ్తుంటే మనకి దారిలో తగులుతుంది, మనం కూడా పూరు వెళ్ళేటప్పుడు రైలుకి పక్కనే వస్తుంది చిలికా సరస్సు అని పెద్దది. మన వాళ్ళు అడుగుతుంటారు ఏం సరస్సు ఏం సరస్సు అని, చిలికా సరస్సు. ఆ చిలికా సరస్సు దగ్గరికి రాగానే వీళ్ళకి ఏం చేస్తుంటే దాహం అవుతుంది, విపరీతమైన దాహం అయ్యి వాళ్ళకి అక్కడ నీళ్లు తాగాలనిపిస్తుంది దప్పిక ఎండ చేత. అప్పుడు అక్కడ మాణిక అనేటువంటి ఒక వృద్ధురాలు ఒక పెద్ద మధ్యకొండ నెత్తిన పెట్టుకుని ఆ మధ్యకొండను తీసుకుని ఒక ఊర్లోకి వెళ్తూ ఉంటుంది అనమాట. వీళ్ళు ఏం చేస్తారు, ఆమెను ఆపి నువ్వు ఆగమమ్మా మాకు దాహంగా ఉంది అని చెప్పి మధ్యకి తీసుకుంటారు. మధ్యకి తీసుకొని తాగుతూ తాగుతూ ఒక్కొక్క గ్లాసు ఒక్కొక్క గ్లాసు కుండ ఖాళీ చేసేస్తారు. కుండంత ఖాళీ అయిపోయిన తర్వాత ఆమె కుండ ఖాళీ అయిపోయిందని చెప్పేసి ఆమె చూస్తూ ఉంటుంది. వీళ్ళు మొత్తం మధ్యకంట తాగేసిన తర్వాత ఇంకా గుర్రం ఎక్కేసి ఇంకా బయలుదేరుతున్నాం అని చెప్పాను. ఇంకా స్వామి ఒక్క విషయం, మధ్యకంట తాగారు మరి మధ్యకి రొక్కం అని చెప్పి అడుగుతాం. రొక్కం అదేంటి అని చెప్పి అంటారు. స్వామి నేను దీని మీద ఆధారపడి బ్రతికేదాన్ని, ఇది ఊర్లో తీసుకెళ్లి నేను ఇది విక్రయిస్తే వచ్చే ధనంతో కుటుంబాన్ని పోషించుకుంటాను నేను, దయచేసి మీరే నాకు సహాయం చేయాలి, మీరు ఎంతో దప్పిగ్గా ఉన్నారు, మీకు ఇచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది కానీ నా పోషణ జరగాలి కదా, మీరు సహాయం చేయాలంటాడు. అప్పుడు ఆ నల్లగురు మీద ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే, సరే అంతగా అడుగుతున్నావు కాబట్టి ఎంతో విధేయత్వం అడుగుతున్నావు కాబట్టి, ఏముంటుందంటే భగవంతుడి దయవల్ల నాకు రోజులు చక్కగా గడిచిపోతున్నాయి, నేనేం భగవంతుని పెద్ద పెద్ద ఆశలు కోరుకోలేదు, శ్రీ రాధాగోవింద భగవానికి శీల ప్రభుపాదికి ఇంతే కోరు, భగవంతుని నేను పెద్దగా ఏం కోరుకోలేదు, ఏదో ఇట్లా ఈ మధ్యకి విక్రయిస్తూ ఇది వరకు చక్కగా జరిగితే చాలు, మిగతా సమయం అంతా భగవంతునికి సేవకు ఉపయోగించాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నా నేను, అందువల్ల పోషణ కోసం అడుగుతున్నాను మరోలా అని భావించకండి. ఆమె వినయాన్ని చూసి ఆ నల్లగొర్రం మీద ఉన్న వ్యక్తి సైనికుడు ఏమంటాడంటే, మా యుద్ధానికి వెళ్తున్నాం అందుకే డబ్బులు తెచ్చుకోలేదు జేబులో, కాబట్టి వెనకాల మా రాజు వస్తున్నాడు, నువ్వేం చేస్తావంటే ఈ ఉంగరం నీకు ఇచ్చేస్తున్నాను, ఈ ఉంగరాన్ని వెనకాల వచ్చే మా రాజుకు చూపించు, చూపించి నేను డబ్బులు ఇమ్మానని చెప్పు, ఈ ఉంగరం ఆయన తీసుకుని నీకు కావాల్సిన డబ్బు ఇస్తాడు, నీకే ఇబ్బంది ఉండదు అని చెప్పి ఉంగరం ఇచ్చేస్తారు. ఆమె ఉంగరం తీసుకుని అన్ని మనస్కంగానే తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఇద్దరు సైనికులు వెళ్ళిపోతారు. ముందుకు వెళ్ళిపోయిన తర్వాత అదే దారిలో ఆమె కూర్చొని ఉంటుంది, ఎవరు వస్తారు చూద్దామని. కాసేపటికి సైన్యం అంతా వస్తుంది, పురుషోత్తమదేవు రాజు వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, మీ ఇద్దరు సైనికులు మీ వాళ్ళు ముందు వెళ్ళిపోయారు, వెళుతూ వెళుతూ దాహంగా ఉందని నా కుండల మధ్య కింద తాగేసి వెళ్ళిపోయారు, ధనం అడిగితే ఈ ఉంగరం ఇచ్చి వెళ్ళారు, ఇది మీకు ఇస్తే మీరు నాకు కావలసినంత అంటే దానికి సరిపడంత డబ్బు నాకు ఇస్తానన్నారు, దయచేసి మీరు ఇవ్వండి అని అంటే, నేను సైన్యం మొత్తాన్ని నాతో తీసుకొస్తున్నాను, నాకన్నా ముందు సైనికులు ఎట్లా వెళ్ళారు నాకు అర్థం కాలేదు, సరే ఇంతకీ ఏ ఉంగరం ఇచ్చారు ఇదిగో ఇది అని చెప్పేసి ఆ ఉంగరం తీసుకొని చూస్తే అది బంగారు ఉంగరం కూడా కాదు, జగన్నాథ స్వామికి ఉండేటువంటి వజ్రపుడు ఉంగరం అది. ఆ వజ్రుడు గురు చూడగానే ఈ రాజుకు అర్థమవుతుంది, వచ్చిన వాళ్ళిద్దరు కృష్ణ బలరాములు జగన్నాథ బలదేవులు, వాళ్ళ ఉంగరాన్ని కూడా ఆమెకి ఇచ్చారు. వెంటనే రాజు ఏం చేస్తాడు, గురువు నుంచి దిగిపోయి ఆ వృద్ధురాలకి నమస్కారం చేస్తాడు, ఎంత భాగ్యవంతురాలు అమ్మ నువ్వు, భగవంతుని దర్శనం నీకు సాక్షాత్తు ఆ కృష్ణుడు బలరాముడు దర్శనం నీకు లభించింది, వాళ్ళ అనుగ్రహం కూడా నీకు దక్కింది, సమానమైనటువంటి దానివి కాదు నువ్వు అని చెప్పి వెంటనే ఆయన ఏం చేస్తాడంటే ఎంతో అనుగ్రహంతో, అసలు భగవద్ అనుగ్రహం లభించినటువంటి నీకు ఆ భగవంతునికి సేవ ఎంతో చేసే అవకాశం ఇవ్వడం నా ధర్మము అని చెప్పి ఆయన వజ్ర ఉంగరాన్ని తీసుకుని ఇక్కడ ఏ ప్రదేశంలో అయితే భగవంతుడు మధ్యకు తీసుకున్నాడో ఈ ప్రదేశాన్ని నుంచి ఈ చుట్టుపక్కల కనిపించే ఊర్లన్నీ కూడా మొత్తం నీకే ఇచ్చేస్తున్నాను. వీటి నుంచి వచ్చేటువంటి కప్పాన్ని నువ్వు తీసుకుని నువ్వు హాయిగా జీవితాన్ని గడిపి భగవంతునికి జగన్నాథ స్వామి నువ్వు సేవ చేసుకుని తరించు అని చెప్పి ఆమెకు మొత్తం రాసిచ్చేస్తాడు. ఈ రోజు కూడా మాణిక్య పట్టణం అని చెప్పేసి ఇప్పటికి కూడా ఆ ఊరుంది. అట్లే కృష్ణ బలరాములు ఆ వృద్ధురాల దగ్గర మధ్యకి తీసుకుని ఆ వృద్ధురాలను ఉద్ధరించినటువంటి ఊరు అనమాట. మాణిక్య పట్టణం అని ఆ వృద్ధురాల పేరు మీదే ఉంది అనమాట. అలా చెప్పిన తర్వాత ఈ రాజు ముందుకు వస్తాడు. ఈయన వచ్చే లోపల ఏమవుతుంది, అక్కడ ఇద్దరు సైనికులు ముందుకు వెళ్ళి యుద్ధం ప్రకటించేస్తారు. యుద్ధం ప్రకటించేస్తే మేము యుద్ధానికి వచ్చాము. ఇద్దరు ఏం చేస్తారయ్యా, ఇద్దరు ఏం చేస్తారో చేరి మీరు ముందు యుద్ధానికి సిద్ధమండని కాంచీరాజుని ప్రేరేపిస్తారు. కాంచీరాజు సైన్యాన్ని పంపిస్తాడు. వచ్చిన సైన్యాన్ని వచ్చినట్టు ఉచ్చు కొత్త వచ్చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకేం కొత్త కాదు కదా, కురుక్షేత్రంలో పెద్ద విషయం కాదు వాళ్ళకి. అందువల్ల మొత్తం అందరు సైన్యాన్ని కూడాను వాళ్ళని ఉత్సకోత కోసేసి మొత్తం ఓడిచ్చేస్తారు. రాజు పురుషోత్తమ దేవుడు ఏం చేస్తాడంటే ఆ రాజ్యంలో తిన్నగా వెళ్ళి రాజును బంధించడు. రాకుమార్తె పద్మావతి దేవి ఉంది కదా, ఆమెను బంధిస్తాడు. బంధించి జగన్నాథ్పురి తీసుకెళ్లిపోతాడు. వెళ్తూ వెళ్తూ చెప్తాడనమాట రాజుకి, చెప్తాడు కాంచీరాజుకి, నువ్వు ఈమెను నాకు ఇచ్చి వివాహం చేయమంటే నేను చీపిరి పట్టుకుని ఉడిచేవాణ్ణి, చెండాలని అని చెప్పి నాకు ఇవ్వలేదు. స్వయంవరానికి అందరినీ పిలిచి నన్ను పిలవలేదు కదా, అందువల్ల నీ కుమార్తెను ఒక చెండాలుడికి ఇచ్చి వివాహం చేస్తాను, అది నీకు తగిన శాస్తి అని చెప్పి ఆమెను తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆమెని రాజ్యంలో నిర్బంధించి మంత్రిని పిలిచి చెప్తాడు, వీధులు ఇచ్చేటువంటి ఒక చెండాలుడు ఎవరన్నా ఉంటే చూసి పిలుచుకురండి, ఆ చెండాలుడికి ఇచ్చి ఆమెను వివాహం చేయండి అంటాడు. ఆ మాట విని ఆమె బాధపడిపోతున్నాయి. ఆమె మనసులో ఉన్న వ్యక్తి ఎవరు, పురుషోత్తమ దేవుడే. ఎందుకంటే ఆయన భక్తుడని ఆమెకి ఎంతో ఇష్టం, ఆమె కూడా గొప్ప భక్తురాలు. ఆమె పురుషోత్తమ క్షేత్రం జగన్నాథ్పురిలోకి రావడంతోనే జగన్నాథ స్వామిని ప్రార్థిస్తుంది, ఎట్లయినా నువ్వే కాపాడాలి తండ్రి ఈ కాపద నుంచి, ఒక చండాలని వివాహం చేసుకుని నేనేం భక్తి చేయగలుగుతాను అని చెప్పి ఆమె ప్రార్థిస్తుంది. ప్రార్థించిన తర్వాత మంత్రి గారు, ఆయన కూడా భక్తుడు అనమాట, ఆయన ఏం చేస్తాడు, రాజు మంచి ఉక్రోషం మీద ఉంటాడు, వెంటనే ఒక చండాలని తీసుకొచ్చి ఇచ్చి పెళ్లి చేయండి, అట్లా రాజుకి బుద్ధి చెప్పాలండి. రాజు మంత్రి చెప్తాడు, మీరు తొందరపడకండి, యుద్ధం చేసొచ్చారు, అలసిపోయారు, కాస్త విశ్రాంతి తీసుకోండి, కొన్ని రోజులు పోయిన తర్వాత మీరు అన్నట్టుగా మరి చెప్పగానే తెచ్చే విషయం కాదు కదా, వెతకాలి, ఎవరన్నా మంచి చెండాలని చూసి తీసుకురావాలి, అందువల్ల కొంచెం సమయం పడుతుంది అని చెప్పేసి రాజుగారిని కాస్త శాంతింపజేసి ఈమెని పద్మావతి దేవిని తీసుకెళ్లి తన ఇంటి దగ్గర ఆశ్రయిస్తాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏమవుతుంది, ఈ జగన్నాథం రథయాత్ర వస్తుంది. రథయాత్ర వచ్చినప్పుడు అప్పుడు ఈ మంత్రి ఏం చేస్తారు, ఆ రోజే జగన్నాథం రథయాత్ర మొదలు కాబోతుంది. మంత్రి ఏం చేస్తాడంటే పద్మావతి దేవి దగ్గరికి వెళ్ళి చెప్తాడు, అమ్మా నువ్వు అలంకరించుకొని చక్కగా ముస్తాబయ్యి బయలుదేరు, ఈ రోజే నీకు వివాహం. ఆమె అంటుంది, దయచేసి నన్ను భగవంతుని ఇక్కడ నేను ఎలా ఉంటే ఎలా, కానీ నేను కాదన్ను, భక్తుడైన వాడికి ఇచ్చేయండి, చండాలుడైనా పర్వాలేదు, భగవద్భక్తుడు కానటువంటి వాడు ఎంత ఉన్నజాతిలో పుట్టినా జాతి శాస్త్ర జప తపస్సే అప్రాణ సేవ దేహస్యే, కాబట్టి భక్తులైన వాడికి ఇచ్చి నన్ను వివాహం చేయండి అని బ్రతిమలాడుతుంది. ఆయన అంటాడు, నీకేం పర్వాలేదు, నిశ్చింతగా ఉండు, జగన్నాథస్వామి నమ్ముకో, నీకు అంత మంచి జరుగుతుంది అంటాడు. ఆయన అంటే ఆమె సరే అని చెప్పి జగన్నాథస్వామిని ప్రార్థిస్తూ ఉంటుంది. ఇందులో ఉత్సవం జగన్నాథస్వామి రథయాత్ర మొదలవుతుంది. మొదలైనప్పుడు యథావిధిగా జగన్నాథస్వామి రథయాత్ర మొదలవగానే ఏం చేయాలి, దేశపురాజు చీపిరి పట్టుకొని నిలబడాలి అక్కడ, జగన్నాథస్వామి రథం ముందు ఊడవాలి అంతే కదా, దేశానికి రాజైనా దేవదేవుడు ముందు దాసుడే, ఆ సూత్ర నిరూపణకే అది. అందువల్ల ఆయన చీపురు పట్టుకుని నిలబడి ఉంటాడు. విషయం ఏంటంటే ఆ రోజు ఎవరు చీపురు పట్టుకోరు, ఈయన ఒక్కడే పట్టుకోవాలి, సిద్ధాంతం అది. ఆ రోజు చీపురు పట్టుకునేది రాజుగారే పట్టుకోవాలి, ఆయనే ఊడవాలి మొత్తం ఆ రోజుకు, ఆ జగన్నాథ రథయాత్ర రోజు వరకు మాత్రం. రథయాత్ర మొదలవుతుంది, ఈయన చిన్నగా ఊడ్చుకుంటూ ఉంటాడు ఎంతో భక్తి శ్రద్ధలతో. ఎందుకంటే ఒక పక్క భక్తులు కీర్తన చేస్తున్నారు, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే. ఇంకో పక్కన భక్తులందరూ ఎంతో చక్కగా జై జగన్నాథ్ జై జగన్నాథ్ అని చెప్పేసి రథం లాగుతున్నారు. వాళ్ళందరి మధ్యలో పురుషోత్తమ దేవుడు ఆనందంగా భగవంతునికి ఈ సేవ చేసే అవకాశం ఇన్ని జన్మలకు నాకు లభించిందని ఆనందంగా ఊడుస్తున్నాడు. మంత్రి గారు ఏం చేశారంటే చిన్నగా రాకుమార్తె పద్మావతి దేవిని తీసుకొచ్చేసారు. తీసుకొచ్చి, మహారాజా ఈరోజు ఈయనకి వివాహం అని చెప్పేసి అన్నాడు. ఈరోజు ఆమెకు వివాహం, నేను నీకు తెలుసు కదా నా పరిస్థితి, నాకు తీరిక లేదు అసలు. ఈరోజు ఆమె వివాహం చేయాలనంటే సరే చేసేటప్పుడు నువ్వు తీసుకెళ్లి చేయి, నేనైతే రాను, నేను ఈ సేవ వదిలిపెట్టి రాను, నేను ఈ సేవలో నేను తలమునుకులై ఉన్నాను, ఈరోజు నేను బిజీ అని తెలుసు కదా, రేపు ఎప్పుడైనా పెట్టుకుని ఉండాలి కదా నువ్వు. లేదు లేదు, ఈ రోజే ఆమెకు సరైనటువంటి వరుడు దొరికాడు, అందువల్ల ఈ రోజు చేయాల్సి వస్తుంది అని అంటే, సరే చేసేటటువంటి మీరు ఏర్పాటు చేయండి, నేను సేవలో ఉన్నాను అని చెప్పాడు. అని అంటే, మహారాజా ఆ వరుడు కూడా ఇక్కడే ఇక్కడే ఉన్నాడు, ఈ సమక్షంలోనే ఉన్నాడు అని అంటే, ఇక్కడే ఉన్నాడా, ఇక్కడే ఉంటే ఎవరు అని, ఎవరు కాదు స్వయంగా మీరే, నేను ఎట్లా అవుతాను, మీరేమని చెప్పారు నాకు ఆ రోజు వీధులు విడిచేటంటే ఒక చండాలుని తీసుకొచ్చి ఒక వివాహం చేయమని చెప్పారు. ఈ రోజు వీధులు ఇచ్చే చండాలుడు ఊరంతా వెతికి ఎవరు కనపడలో, మీరు ఒక్కరే ఉండేది, ఎవరు లేరు. కాబట్టి ఈరోజు ఉన్న చండాలుడు మీరు ఒక్కరే కాబట్టి ఏమిటి, మీకు మాత్రమే ఇచ్చి వివాహం చేయవలసింది అని చెప్పంటాడు. ఇప్పుడు మంత్రి గారి యొక్క తెలివి చెట్లకి ఆయన మెచ్చుకుని, భగవంతుని యొక్క జగన్నాథం సంకల్పం అయితే అట్లానే జరగనియండి అని చెప్పంటాడు. ఆ మాట అన్నాడో లేదు మంత్రి గారు, వెంటనే ఆమెకు అప్పటికే మాల చేతిలో పెట్టుంటాడు అనమాట. ఆయన వేసేయమ్మో వెంటనే మాల వేసేయంటాడు. వెంటనే జగన్నాథ స్వామిని ప్రార్థించి పద్మావతి దేవి పురుషోత్తమ దేవుని మెడలో మాల వేస్తున్నారు అనమాట. అప్పుడు జగన్నాథ స్వామి నుంచి ఒక మాల తీసుకొచ్చి పురుషోత్తమ దడిగిస్తే ఆయన పద్మావతి దేవికి వేస్తాడు. ఆ విధంగా వాళ్ళిద్దరు జగన్నాథ స్వామి సమక్షంలో వాళ్ళ వివాహం జరుగుతుంది. జరిగిన తర్వాత ఈ విషయం కాంచీరాజుకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఆయన అన్నమాట ప్రకారం ఏం చేస్తాడు, గణపతి విగ్రహాన్ని తీసుకుని వెళ్ళి జగన్నాథ స్వామి గుడి వెనకాల పెడతారు. అందుకే మీరు చూడండి, జగన్నాథ స్వామి దర్శనం చేసుకుని వెనకాల వెళ్తుంటే అక్కడ ఒక గణపతి మందిరం ఉంటుంది, చూసే ఉంటారు. అది కాంచీపురంలో ఉండే విగ్రహం, అదే ఈ సన్నివేశం ద్వారా అక్కడికి వచ్చింది అనమాట. అక్కడ వచ్చి అక్కడ ఆయన భగవంతుని యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క దివ్యమైనటువంటి సేవలు తాను కూడా తీసుకుంటున్నారు. ఎందుకని, గణపతి చాలా ముఖ్యమైన వారు కదా. ఎందుకని, ఇది రాసింది ఎవరు, భగవద్గీత రాసింది ఎవరు, సాక్షాత్తు గణపతే రాశారు అనమాట. ఆయన అనుగ్రహం లేకపోతే భగవద్గీత మనకు అర్థం కాదు. వ్యాసులు చెప్తూ ఉంటే గణపతి రాశారు అనమాట. అందుకని మనకిప్పటికి కూడా జగన్నాథపురిలో భగవద్గీత పఠించేటువంటి వాళ్ళు అక్కడ గణపతి యొక్క ఆశీర్వాదం కూడా తీసుకుంటారు. ఆయన రచించినటువంటి స్వయం దస్తూరితో రాసిన భగవద్గీత గనక ఈ భగవద్గీత మాకు సక్రమంగా అర్థం కావాలి, మాకు సక్రమంగా అర్థమయ్యి చివరికి భగవద్గీత సారాంశం మా వంట పట్టాలి. ఏమిటి భగవద్గీత సారాంశం ఏంటి, శరణాగతి. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతి స్థానం ప్రాప్యసి శాశ్వతం. ఇది భగవద్గీత సారం. తమేవ శరణం గచ్చ, ఆయన శరణాగతి ద్వారా ఎలాంటి శరణాగతి ఆయనకు, మనం సర్వభావేన మనసా వాచ కర్మణ, మనసా వాచ కర్మణ మూడు విధాలుగా శరణాగతి పొందాలి. అలా పొందితే తత్ప్రసాదా పరాం శాంతిం, అప్పుడు నిజమైనటువంటి శాంతి లభిస్తుంది. స్థానం ప్రాప్యసి శాశ్వతం, శాశ్వతమైనటువంటి స్థానం కూడా లభిస్తుంది. అందుకే భక్తి అనే దానికి నిర్వచనం మనం అందుకే తెలుసుకోవాలి. చాలా మంది భక్తి భక్తి, నేను భక్తుడే, నేను భక్తుడే, నేను భక్తుడే, భక్తి అనే దానికి నిర్వచనం ఏంటి, మనకి భాగవతం నుంచి అర్థమవుతుంది. భక్తి అనే దానికి నిర్వచనం ఏమిటి అంటే, నిజమైన శరణాగతి ద్వారా వచ్చేటువంటిది భక్తి అంటే. ఎలాంటి భక్తి అది, భక్తి పరేషానుభవ విరక్తిర్ అన్యత్ర ఏష త్రిక ఏకకాల ప్రపద్యమానస్త ఏకాష్టదాస్యు తుష్టి పుష్టి క్షుద పాయోనుగాస. భక్తి భక్తి అంటే ఇది భక్తి. ఎవరన్నా నిజంగా భక్తి చేస్తున్నారు అని అంటే వాళ్ళకి ఈ మూడు చర్యలు జరగాలి. ఏ మూడు చర్యలు జరగాలి, ప్రపద్యమానస్త ఏకాష్టదాస్యు త్రిక ఏకకాల, ఈ మూడు ఒకేసారి జరగాలి. ఎలా జరుగుతాయంటే దానికి ఉదాహరణ కూడా ఇస్తుంది భాగవత శ్లోకం. నువ్వు ఆహారం తీసుకుంటున్నావు, ఆహారం తీసుకున్నప్పుడు మూడు జరుగుతున్నాయి. ఏమిటది, తీసుకునే ముద్ద ముద్దకి నీకేం జరుగుతుంది, తుష్టి పుష్టి శుద్ధపాయో, ఇంకా తిన్న తర్వాత మళ్ళీ తినాలని అనిపిస్తుంది కదా, అంటే వైరాగ్యం పెరుగుతోంది. కడుపు నుండి తినేసిన తర్వాత మళ్ళీ రెండింటి వస్తారా, మీరు నిండిపోయింది ఎనాఫ్. భగవద్భక్తితోనూ భగవంతుని సేవలో తృప్తిని వాడికి ఇంద్రియ భోగం రమ్మంటే వస్తాడా, ఎనఫ్ అంటాడు, చాలు అంటాడు. అట్లా తుష్టి పుష్టి క్షుదపాయం, తుష్టి భగవద్భక్తిని నువ్వు తింటున్నావంటే తుష్టి ఆధ్యాత్మిక బలం రావాలి, పుష్టి ఆధ్యాత్మిక సంతృప్తి రావాలి. తుష్టి అంటేనే సంతృప్తి, పుష్టి అంటే బలం, సంతృప్తి ఉండాలి, పుష్టి బలం ఉండాలి, ఆధ్యాత్మిక శక్తి ఉండాలి. ఆధ్యాత్మిక శక్తి ఉన్న వ్యక్తి భౌతిక జగత్తులో ఎక్కడైనా ఎటువంటి దాని చేత ప్రభావితం కాడను. క్షుదపాయో అంటే భౌతిక విషయాల పట్ల అనాసక్తి వైరాగ్యం వచ్చేస్తుంది. ఇంద్రియ భోగాలు కృష్ణ సంబంధం కాని విషయాలంటే అనాసక్తి పక్కన పెట్టాయి అంటాడు. భక్తి అనే దానికి ఇదే నిర్వచనం. ఈ నిర్వచనాన్ని మనం పొందాలి అంటే ఈరోజు శ్లోకంలో చెప్పినట్లుగా మనం కృష్ణుడి వాళ్ళము అని గుర్తించాలి. ఈ శ్లోకమే, ఇది మొట్టమొదటి శ్లోకం భగవద్గీతలో కృష్ణుడు జీవులు నా వాళ్ళు అని చెప్పేది. మళ్ళీ మమయ వంశ జీవులోకి మళ్ళీ వస్తుంది. ఇక్కడ చెప్తున్నాడు కృష్ణుడు జీవ ప్రకృతి నాది, నావాడు జీవుడు అని చెప్తున్నాడు. మనం గుర్తించాలి కృష్ణుడిని, మనము కృష్ణుడి వాళ్ళము అని. కృష్ణుడు గుర్తించేది కృష్ణుడు చెప్పాడు మీరు నావాళ్లే అని, మనమే గుర్తించట్లా మనం కృష్ణుడి వాళ్ళం అని. అది గుర్తించాలంటే కలియుగల సులభమైన మంత్రం ఏది, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దీన్ని శ్రద్ధగా మనం జపం చేసినట్లయితే ఆ భావన క్రమేపీ మనలో వృద్ధి చెందుతుంది. హరే కృష్ణ. భగవద్గీత యథాతథముకి, శ్రీల ప్రభుపాదికి, యుగధర్మ హరినామ సంకీర్తనకి, శ్రీ శ్రీ గౌర్నితాయికి నితాయి గౌర ప్రేమనంద, శ్రీ శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రమాయికి హరే కృష్ణ.